ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఇంకెవరికి చెప్పాలో తెలియనప్పుడు ఆ స్వాతంత్రం ప్రకటిస్తేనే భక్తుడు. అంతేకాని ఎప్పుడు ఇలా చేతులు కట్టేసుకుని భయం భయంగా, అమ్మో అమ్మో మీరంతటి వారు ఇంతటి వారు, నేనే ఉందండి నేనే ఉందండి, అది భక్తి ఏమిటండి? అది కళాకారు స్వతంత్రం ఉండాలి. మీరు త్యాగరాజస్వామి కీర్తనలు చూడండి, ఒక్కొక్కచో ఆయన తాను సీతమ్మ అయిపోతుంటారు. ఒక్కొక్క చోట ఏమంటారో తెలుసా అండి, మీరు త్యాగరాజు గారి కీర్తన వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఆ కీర్తనలు జ్ఞాపకం ఉండవు కానీ మా తల్లి పెద్దాడ సూర్యకుమారి గారి కీర్తన చేస్తుంటే వ్యాఖ్యానం చేశాను రోజున, అందుకని జ్ఞాపకం నాకు. రామ, మీరు ఒక్కరూ భోజనం చేయరు కదా, మీరు పక్కన తమ్ముళ్ళు ఉండాలి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. మీరు నలుగురు బంగారు పీటల మీద కూర్చుంటే నేను పాయసాన్నం పట్టుకొచ్చాను రామ తినడానికి. ఇది ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసా, మా ఇంట్లోదేం కాదు, సీతమ్మ వండింది, తెచ్చాను రండి కూర్చోండి వడ్డిస్తానంటారు. అలా అనడమే భగవంతుడి, సీతమ్మ తల్లి వండిన పాయసం పట్టుకొచ్చాను కూర్చోండి మీకు వడ్డిస్తానంటారు ఆయన కీర్తనలో. అంటే అక్కడ తనని తాను ఎలా అనుకుంటారంటే సీతారాములకి తాను బిడ్డడు. ఒక్కొక్కసారి పిల్లాడు చూడండి, అమ్మ అమ్మ నేను తీసుకెళ్ళి నాన్నగారికి పెడతాను, నేను తీసుకెళ్ళి నాన్నగారికి పెడతానంటాడు. అని పండగనాడు, నాన్నగారండి కూర్చోండి నేను పెడతాను మీకు, నాన్నగారండి మీరు కూర్చోండి నేను పెడతానంటాడు. ఆ అమాయక భక్తికి ఆ స్వాతంత్రానికి తండ్రి మురిసిపోతాడు. అలా ఎలారా నువ్వేయి అంటాడు. అంతగా అయ్యో పాపం వాడి చొక్కాతోటి ప్యాంటుతోటి వేశాడు అనుకుంటే కసి నీళ్ళు తెలుగు, అంతే కదండి శౌచానికి, అంతేగాని నువ్వు వేయకూడదురా మడి అంటాడు ఏమిటి అనడు. ఒక స్వాతంత్రం ఉండాలి. భార్య భర్త విషయంలో అంతే, భర్త చాలా గొప్పవాడు, నిస్సందేహంగా భర్త దైవం భార్యకి. అంత మాత్రం చేత ఇలా ఎప్పుడూ చేతులు కట్టేసుకుని యామండి యామండి అని పరమ గౌరవంగా ఏదో స్తోత్రం చేస్తూ మాట్లాడితే అది దాంపత్యం ఎందుకు అవుతుంది? ఒక్కోనాడు ఎంత అనుకూల్యమైన ఏకాంతంలోనైనా కనీసం మీకు చెప్పి ప్రయోజనం ఏంటండి, నా మాట వినాలా ఏమన్నానా అందనుకోండి, అప్పుడే అది దాంపత్యం కదండి. అప్పుడే అందులో అందం ఉంటుంది, ఆ రుసరుసలోనే అందం, ఆ రుసరుసలో ఒక స్వాతంత్రం ఉంది. దాన్ని మీరు విశాల హృదయంతో స్వీకరించి దాంపత్యం ఆవిష్కరింపబడింది అని మీరు నవ్వుకోవాలి. అంతేగాని ఆవిడ రుసరుస అంటే మీరు కసకస అంటే అల్లరి అయిపోతుంది, అసహ్యంగా ఉంటుంది. సో దాంపత్యం కూడా అదొక అందమైన అనుభూతి, అలా ఉండగలగడం భర్తకు ఒక మెళకువ, అలా ఉండగలిగినటువంటి భర్త భార్యకి దొరకడం ఆవిడ పూర్వజన్మ తపప్పల. కనుక చూడండి ఇక్కడ అదే స్వాతంత్రాన్ని సీతమ్మ చూపిస్తోంది. అంతకన్నా మీరు ఇంకో రకంగా దాన్ని మాట్లాడారనుకోండి అది ఏదో ఇంకొక రకంగా ఇంకో రకంగా బాగుంటుందేమో, కానీ రామాయణంలో చాలా సహజమైనటువంటి పాత్ర చిత్రీకరణకి దగ్గరగా ఉండదు. ఆవిడంది కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఇది స్వాతంత్రం, ఎవరు లేరప్పుడు గదిలో, లక్ష్మణుడు కూడా బయట నుంచున్నాడు, ఇద్దరే ఉన్నారు. అస్తమానం నువ్వు నాకేం చేస్తావులే, పుల్లుంటాయి సింహాలుంటాయి, నిన్ను కష్టపెట్టకూడదు నేను కష్టపడాలి, ఏమిటండి మాటలు, ఏమిటి మీకు కష్టం అంటే అసలు రహస్యం నన్ను రక్షించాలని మీరు భయపడుతున్నారా? అక్కడికి వస్తే నాకేమనిపిస్తుందో తెలుసా, మీ మాటలు వింటుంటే ఇన్ని చెప్పినా నాతో రావద్దంటారేంటి? కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అసలు మా నాన్నగారు మిమ్మల్ని చూసి పురుషుడు అనుకుని కన్యాదానం చేసేశారు, కానీ మీరు ఆడదేమో అంది ఆవిడ. పురుష రూపంలో ఉన్న స్త్రీవి నువ్వు, అయితే మీరు మాట ఆలోచించండి, నిజంగా అలా పురుషుణ్ణి ఆ సన్నివేశంలో స్త్రీ అంటే అర్థం ఏమిటిదండి? నువ్వు చేతకాని వాడివి, నీకు బలం లేదు నీకు శౌర్యం లేదని. ఇది సీతమ్మ హృదయం కాదు, స్వాతంత్రం అంతే ఆవిడ హృదయం. ఒక భార్య భర్తతో ఎలా మాట్లాడుతుందో, ఒక స్వాతంత్రంతో ఎలా నిగ్రహిస్తుందో, ఆ నిగ్రహించడాన్ని మీరు కావ్య ప్రయోజనంగా తీసుకుంటే ఆ సీతారాముల యొక్క హృదయాల్ని వాళ్ళ అరమరికల లేని దాంపత్యాన్ని మీరు అనుభవించగలుగుతారు లోపల. అంతే, అంతకు మించి దాన్ని ఊరికే ఏదో పెద్ద విశేషాన్ని చేసేస్తే ఈ అందం తగ్గిపోతుంది. ఆ తగ్గింపు ప్రయత్నం వాల్మీకి హృదయానికి దగ్గర అని నేను అనుకోవట్లేదు.
అందుకని నాకు తెలుసు సీతమ్మ ఎందుకు కళంకం లేదన్నాడు. అంటే వాల్మీకి అన్నారు అయితే సీతమ్మ నిశ్చయం తెలుసు. రాముడు అన్నాడు రేపు రాజులందరూ ఇక్కడికి వస్తారు, ఋషులందరూ వస్తారు, సీతమ్మ ఒక్క శపథం చేసిన తరువాత నా ప్రేమ సీతమ్మ ఎందు ప్రసరింపబడు కాక. వాల్మీకి చెప్పారని సీతమ్మ తీసుకున్నారని మళ్ళీ ఇంకొక నింద రాకూడదు, సభ ఎందు మళ్ళీ నిరూపణ కావాలి. ఎంత కష్టపడాలండి మా అమ్మ, సీతమ్మ తల్లి వచ్చి నిలబడితే మహర్షి శ్లోకాలు రచిస్తారు, సమయం లేదు కాబట్టి నేను వాటిని చెప్పను, కానీ దేవతలతో సహా అన్ని లోకాలు ఖాళీ అయిపోయాయి, వచ్చి నిలబడ్డారు. ఏమి రాముడు రాముడు, ఏమి సీతమ్మ సీతమ్మ, రాముడు జై అని కొందరన్నారు, సీతమ్మ జై అని కొందరన్నారు, సీతారాములు జై అని కొందరన్నారు అన్నారు. అంటే ఏంటి, వచ్చిన వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏమి సీతమ్మరా, ఏమి నడువడిరా, సీతమ్మ జై. ఏమి రాముడురా, ఏమి త్యాగమూర్తిరా, రాముడు జై. ఇటువంటి సీతారాములు మా తల్లిదండ్రులరా, సీతారాములకు జై. నాలుగో మాట సభలో వినపడలేదు, అనుమానం ఉన్నవాళ్ళు లేదు. ఇప్పుడు సీతం వచ్చింది. రాముడు అన్నాడు, మీరొక్కసారి శపథం చేయి సీత. అంటే ఆవిడంది మనోవాక్కాయ కర్మల చింత. ఏ కాలమునందు కూడా రాముని తప్ప అన్యులను ఎరగనదాననైతే, రాముని తప్ప వేరొకరిని పూజించని దానినైతే, నిరంతరము రామునే గౌరవించిన దాననైతే, మనం చెప్తాం దిక్కుమాలిన తీర్పులన్నీ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడని. వాళ్ళకి తెలుసు వాళ్ళ హృదయాలు ఏమిటో. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సిద్ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు హనుమ. ఆయన హృదయం ఆవిడ దగ్గర, ఆవిడ హృదయం ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరూ బతికున్నారు. ఎవరి హృదయాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎప్పుడో శరీరాలు వెళ్ళిపోతున్నారు. అటువంటి సీతారాములు కనుక ఆవిడంది, నేను కలలో కూడా రాముణ్ణి తప్ప అన్యులను గౌరవించని దాననైతే, సేవించని దాననైతే, ఓ నా తల్లి భూకాంత నాకు దారినిచ్చదవుగాక అంది. పెద్ద ధ్వని వచ్చి భూమి చీలిపోయింది. అందులోంచి పడగలతో పాములు మోస్తున్న సింహాసనం మీద నానారత్న విచిత్రాలంకృతమైనటువంటి సింహాసనం పైకొచ్చింది. దాని మీద భూదేవి కూర్చుంది. పలాశదండం పట్టుకుని యజ్ఞవేది పక్కన రాముడు కూర్చుంటాడు. అమ్మా సీత చాలు రా తల్లి అంది భూదేవి. గబగబా వెళ్ళి భూదేవి పక్కన కూర్చుంది. ఏ భూమిలోంచి వచ్చిందో ఆ భూమిలోకి తల్లి వెళ్ళిపోయింది. భూమి మూతపడిపోయింది. హఠాత్తు సన్నివేశానికి రాముడు మ్రాన్ పడిపోయాడు. మ్రాన్ పడిపోయి భూమి లేకుండా చేసేస్తాను సీతమ్మని అన్నాడు. అంటే ఆనాడు భూమిలోంచి వాక్కులు వినపడ్డాయి. ఇక సీతగా నీకు కనపడదు, కానీ పంచభూతములుగా, పృథివీగా, జలముగా, అగ్నిగా, ఆకాశముగా, వాయువుగా, ప్రతి ఇంట పూజ చేయబడుతున్న అర్చామూర్తిగా, రామాయణ శ్లోకముగా, ఇంటింట ఉన్న గృహలక్ష్మిగా, కాంతి రూపముగా, మూడు లోకముల యందు సీతమ్మ తల్లి ఆవరించి ఉన్నది. ఇప్పుడు సీతమ్మ రామా నీకే కాదు, చూడాలనుకున్న ప్రతివాడికి సీతమ్మ కనపడుతూనే ఉన్నది. నా తల్లి సీతమ్మ ఇవాళ సభలో ఇన్ని ముఖాలతో దర్శనమిస్తోంది, ఇంకేం లోటు? కనుక సీతమ్మ దర్శనము ప్రతి సామాన్యుడు పొందగలడు. ఈ సీతమ్మ చరితం ఎవడు వింటున్నాడో, ఎవడు సీతావైభవాన్ని అర్థం చేసుకుంటున్నాడో, ఎవడు సీతమ్మకి భక్తితో ప్రణమిల్లుతున్నాడో, ఎవరు సీతారాముల హృదయాల్ని అర్థం చేసుకున్నాడో, వాడు ధన్యాత్ముడైపోతున్నాడు. వాడి పాపములు పటాపంచలైపోతున్నాయి. ఆమెని మళ్ళీ నువ్వు లక్ష్మిగా వైకుంఠమునందు కలుసుకుంటావు. తదనంతరము రామావతార దర్శనం. కనుక సీతమ్మ తల్లి కామేశ్వర ప్రాణనాడి అన్నట్టే రామచంద్రమూర్తి యొక్క ప్రాణనాడి నా తల్లి. సీతమ్మ తల్లి గురించి చెప్పుకుంటే నా తండ్రి రామచంద్రమూర్తి పొంగిపోతారు. సీతారాములు మనుష్యులుగా ప్రవర్తించి చూపించి ఎన్ని విషయాల్లోనో మనకి ఆదర్శవంతులయ్యారు. ఎలా ప్రవర్తించాలో మనకి చూపించారు. ఏమి చేత కాకపోయినా వంకలు పెట్టకుండా వాళ్ళిద్దరికీ నమస్కరిస్తే చాలు. ఒక దిక్కుమాలిన మాట ఇవాళ లోకంలో, సీత పేరు పెట్టుకోకండి కష్టాలు. తప్పు మాట, సీతమ్మ పేరు పెట్టుకోకపోవడం ఏంటండి? అలా కొన్నాళ్ళకి ఆ పేరు అంతర్ధానం అయిపోతుందేమో అని నాకు భయం. అక్కర్లేదయ్యా, అలా భయపడక్కర్లేదు. ఈ లోకంలో సీతమ్మ ఎప్పటికీ గౌరవింపబడుతుంది. సీతమ్మ పేరు పెట్టుకుంటారు, సీతమ్మ పేరు వర్ధిల్లుతుంది. అసలు సీత అనగానే సీతమ్మ అనిపించగానే ఎదురుగుండా పూజామందిరంలో ఆ చిత్తరువులో ఆ సీతమ్మ వంక, ఆవిడ ఎర్రని పాదాల వంక, ఆ పాద మంజీరముల వంక, మళ్ళీ బాబోయ్ ఎడబాటు లేకుండా నీతోనే ఉండాలన్నట్టుగా ఇలా రాముడి వైపుకి ఒరిగి ఉన్న ఆ సీతమ్మని చూస్తే ఏ రామాయణం చదవక్కర్లేదు. అలా చూస్తూ కూర్చుంటే గుండెల్లో మస్తిష్కంలో ఏవో ఆలోచనలు తిరిగి ఆవిడ వంక చూస్తుంటే ఆర్ద్రమైపోయి కన్నుల వెంట నీళ్లు జలజలా కారిపోతాయి. సీతమ్మ లాంటి పాత్ర ప్రపంచ సాహిత్యంలో ఎక్కడుంది? మన అదృష్టం ఏంటంటే నిన్నటి ఒక్కరోజు చుట్టుకుందామంటే కాదయ్యా, దేశకాలముల చేత ఒక చేత కానీ నువ్వు చెప్పినా వింటున్నారే, వీళ్ళందరినీ నేను ఉద్ధరించాలనుకుంటున్నాను. అందుకే ఆషాఢమాసం ఆదివారం అమావాస్య కలిగిన రాత్రి నాకు అత్యంత ప్రీతిపాత్రము కనుక ఆనాడు కూడా సీతావైభవమే నువ్వు చెప్తావు అని మా అమ్మ నిన్న నా చేత మాట అనిపించి ఇవాళ సీతావైభవమే చెప్పించి రామా అని ఒకసారి అన్నవాడు మోక్షాన్ని పొందుతున్నాడయ్యా. ఒక్కసారి తెలుసో తెలియకో రామా అని ఉచ్చరించిన వాడి పాపరాశి ధ్వంసం అవుతోంది. అటువంటి రామనామం, అటువంటి రామకథ ఎందరో విని సంతోషించేటట్టుగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ రామచంద్రుడు ఎవరికైనా ఇస్తే దాన్ని నిలబెట్టుకోవలసిన వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అవును స్వామి అన్నాను. నాయనా నువ్వు రామాయణం చెప్పాలని తహతహలాడుతున్నావని నీ ధోరణి తెలుస్తోంది. ఉత్తరోత్తర నువ్వు రామాయణాన్ని ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగేటట్టు చెప్పినప్పుడు ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో, రామాయణం కేవలం రామానుగ్రహము కొరకే తప్ప వేరొక దానికి దేనికోసమూ కూడా నీవు ప్రాకులాడవద్దు. రాముడి గురించి చెప్పుకోవడం నీ జన్మకి గొప్ప ధన్యత అని జ్ఞాపకం పెట్టుకోనాయనా అన్నారు. స్వామి తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుంటానండి అన్నాను. ఆ రామకథ చెప్పుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనంద పారవశ్యం, ఆ రామకథ చెప్పుకునేటప్పుడు 7 రోజులు రామాయణ ప్రసంగాలు అనుకుంటాం. ఎన్ని మాటలు రామాయణం నా చేత రామచంద్ర ప్రభు ఇప్పటికీ సుందరకాండ ఓ రామాయణం మీద ప్రసంగాలు చేయించాడు. అయినా మా దొరగారు దానికి బాగా సాక్షి. ప్రతిసారి అంటుంటాను దొరగారు 7 రోజులు ప్రసంగాలు అంటుంటాను. ఆఖరి రోజు ఇంకా రేపు రామాయణం మీద ప్రసంగం ఈసారికి రేపటితో ముగిస్తున్నానంటే ఎంత బెంగగా ఉంటుందో, మళ్ళీ నా జీవితంలో నేను రామాయణం ఎప్పుడు చెప్తానో అనిపిస్తుంది. ఆ రామాయణం అంత మధుర కావ్యం. రామాయణాన్ని నమ్ముకున్నవారు కాబట్టి రామాయణాన్ని జీవితం అంతా ఉపాసన చేసినటువంటి ఒక మహర్షి తుల్యుడు కనుక పలాచారి స్వామి వారు ఆ మాట చెప్పగలిగారు అనిపిస్తుంది. సరే ఇవాళ ఎందుకు సాయంకాలం సంధ్యావందనం చేస్తుంటే వారు జ్ఞాపకానికి వచ్చారో, ఒకసారి వారిని స్మరించే ప్రారంభం చెయ్యాలి అనిపించి వారిని స్మరించాను. అంతకుమించి అందులో పెద్ద నా గురించి ఏదో చెప్పాలన్న విశేషంగా చెప్పానని దయచేసి భావన చెయ్యకండి. ఇక రామాయణం మీద ప్రసంగాల విషయానికి వస్తే, నిన్నటి రోజున సీతమ్మ తల్లి యొక్క వైభవం గురించి కొన్ని విషయాలని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. రామాయణంలో రాముడు నరుడిగా ఉద్భవించాడు. ఆ విషయాన్ని మహర్షి ఎక్కడ దాచే ప్రయత్నం ఏం చేయలేదు. శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేసిన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే శోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయచ్యుతౌ పుష్యే జాతస్థు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి అని స్పష్టంగా మాట్లాడారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసము చేసిన తరువాత నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేది దైవచ్చే శోచ్య సంస్థేషు పంచషు 5 గ్రహములు మంచి ఉచ్చలో ఉండగా రామచంద్ర ప్రభువు సర్వలోక నమస్కృతం, లోకములన్నింటి చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడెవరో ఆయన ఒక నరుడిగా ఆవిర్భవించాడు. ఆ తరువాత భరతుడు కైకమ్మకి ఆవిర్భవించాడు. సుమిత్రాదేవికి తదనంతరం లక్ష్మణ శత్రుఘ్నుడు ఉద్భవించాడు. కాబట్టి రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు. అందుకే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది. రామాయణంలో దశరథ మహారాజు గారికి 4 కుమారులు కలగడానికి కారణము పుత్రకామేష్టి. ఆయన పుత్రకామేష్టి చేసి నాకు పుత్ర సంతానం కలగాలి అని పరితపిస్తే ఆ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని భార్యలకి పంచినప్పుడు ఆయన కుమారులుగానే 4 ఆవిర్భవించారు. ఆవిర్భవించిన మనం జంటలుగా చెప్పినప్పుడు ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఆ వాల్మీకి మహర్షి కూడా దాచలేదు రామాయణంలో. ఆయన చాలా ప్రకటంగా మాట్లాడారు.
రాముడి గురించి చెప్తూ, రాముడికి లక్ష్మణుడితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటారు. రాముడు నిరంతరము కూడా లక్ష్మణుడితో ఉండడానికే ఇష్టపడేవాడు. ఆ లక్ష్మణుడు కూడా ఎలా ఉండేవాడు రాముడితో అంటే, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరహ. బాహ్యమునందు ప్రాణము తిరుగుతోంది అనుకోండి, అది ఎలా ఉంటుంది? అసలు వాల్మీకి మహర్షి యొక్క రచన వైచిత్రి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన ప్రాణం మనకెప్పుడూ కనపడదు, కానీ అన్నిటికన్నా ఏది చాలా ఇష్టమైనది అంటే శాస్త్రమునందు ఒక చమత్కారముతో నిరూపిస్తారు. ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు అకస్మాత్తుగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, శాస్త్రం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం, దానికి భయం ఉండదు, నిష్పక్షపాతంగా మాట్లాడుతుంది. ఆ పురుషుడు భార్యని కొడుకుని కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు అనుకోండి నదిలో, అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడంటే, సరే ముందు కూతుర్ని విడిచిపెట్టేస్తాను, ఎందుకని అంటే ఓ కొడుకు అన్నవాడు ఉంటాడు కనుక అని ఆలోచించి ముందు కూతుర్ని వదులుతాడు. తర్వాత ఇంకా భార్యని కొడుకుని కూడా చెరో రెక్కతో పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, భార్య ఉంటే మళ్ళీ కొడుకు పుడతాడు, అందుకని కొడుకుని వదిలేస్తాడు. ఇంకా ప్రవాహంలో భార్యని కూడా పట్టుకుని ఈత కొట్టలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు వేరొక భార్య దొరుకుతుంది, భార్యను వదిలేస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి మాత్రం తుట్టతుద నిమిషం వరకు పోరాటం చేస్తూనే ఉంటాడు, తప్ప తన ప్రాణాన్ని అంత సులాయాసంగా ఏం వదిలిపెట్టడు. అటువంటి ప్రాణం మన కంటితో మనం ఎన్నడూ చూడలేదు, లోపల ప్రాణం ఉన్నది అంటే. ఈ ప్రాణము వాయువు మీద ఆధారపడి కదులుతుంటుంది, అందుకని ఈ ప్రాణము లోపల ఉన్న ప్రాణము మీద ప్రతివాడికి అంత తీపి. లోపల ఉన్న ప్రాణము ప్రాణమైతే బాహ్యమునందు రాముడి తిరుగాడుతున్న ప్రాణాన్ని మీరు చూడాలి అని అనుకుంటే లక్ష్మణుడే ఆ ప్రాణము. ఇంత ఇంతకన్నా ప్రీతికరంగా ఉంటాడు అని మీరు ఎలా చెప్పగలరండి? రామాయణం బాలకాండలో చెప్పినటువంటి ఈ మొట్టమొదటి శ్లోకం మహర్షి ఎంత జాగ్రత్తగా రచన చేశారో చూడండి, ఉత్తరకాండ యందు నిరూపింపబడింది. రామావతారం పరిసమాప్తి చేయవలసి వచ్చింది. రామావతారాన్ని పరిసమాప్తి చేయించాలంటే ఎలా చేయించాలి? సరే, దుర్వాసవ మహర్షి వచ్చారు, యమధర్మరాజు గారు వచ్చారు, లోపలికి దుర్వాసవ మహర్షి వెళ్ళి ఎవరొచ్చిన లోపలికి యమధర్మరాజు గారు వెళ్ళి మాట్లాడుతుండగా, ఎవరొచ్చినా లోపలికి పంపకూడదు, నీతో ఏకాంతంతో మాట్లాడాలన్నాడు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని బయట కాపలా పెట్టి, ఎవరొచ్చినా లోపలికి పంపకు, నా ఆజ్ఞ ధిక్కరిస్తే శిరఛేదం అని చెప్పారు. దుర్వాసవ మహర్షి వచ్చారు. దుర్వాసవ మహర్షి అంటారు, అలా అనకూడదు, దుర్వాసవ మహర్షి వచ్చి లోపలికి వెడతానన్నారు. పంపనంటే లోపల రాముడు నన్ను కలవడా అని శపిస్తాడు. అందుకని అన్నగారిని శపింప చేయడం కన్నా అన్నగారి ఆజ్ఞ తిరస్కరించి తానే ఆ శిక్ష పొందడం మంచిదని తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. తాను పెట్టిన నియమం శిరఛేదం. కాబట్టి రాముడు ఒక మాట అంటే మాటే ధర్మమే. ఇంకా బహిప్రాణ ఇవాపరహ, తనకి పైన కదలాడుతున్న ప్రాణంతో సమానం లక్ష్మణమూర్తి. అందుకే రామావతారంలో ముందు లక్ష్మణుడిని వేరు చేశారు. ఆ లక్ష్మణుడు అన్నగారు నీకు దేశ బహిష్కారం వేశానన్నాడు. అన్నయ్య, నిన్ను చూడకుండా నాకు బ్రతుకు లేదు, నేను ఉండలేను, అందుకని నేను స్వరయూ ప్రవేశం చేసేస్తున్నానని లక్ష్మణుడు స్వరయూ ప్రవేశం చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. లక్ష్మణమూర్తి వెళ్ళిపోయినటువంటి చాలా కొద్ది రోజులకి రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేశాడు. ఇక్కడ చెప్పిన శ్లోకం ఉత్తరకాండ వరకు అంతే, అలాగే వెళ్ళిపోతుంది. రామాయణంలో ఒక శ్లోకాన్ని మహర్షి రచిస్తే మళ్ళీ దానికి భిన్నంగా ఇంకో చోట ఇంకో మాట ఉండదు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఇప్పుడు లక్ష్మణుడు ఎంతటి ప్రియతముడో రామచంద్రమూర్తికి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ యువాపరహ. ఆ రాముడు లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్నముపానీత, ఆఖరికి మృష్ణాన్నం కూడా తినడానికి ఇష్టపడేవాడు కాదుట, లక్ష్మణుడితో కలిసి తినాలి. పడుకుంటే నచితేన వినా నిద్ర లభతే పురుషోత్తమ. నిద్ర కూడా పక్కన లక్ష్మణుడు ఉంటేనే నిద్రపోవడం, పక్కన లక్ష్మణుడు లేకపోతే నిద్రపోయేవాడు కాడు. ఏమండి, నలుగురు అన్నదమ్ములు కలిసే పుట్టారు కదా, ఒక దశరథ మహారాజు గారి బిడ్డలే కదా. లక్ష్మణుడు రాముడి పక్కన అలా ఉంటాడు, రాముడు లక్ష్మణుడితో అలా ఉంటాడు. మరి భరతుడో, భరతుడికి కూడా రాముడు అంటే చాలా భక్తి. కానీ రామాయణంలో మీరు ఒక గమ్మత్తు గమనించండి, భరతుడు అలా రాముడితో తిరగడు, రాముడితో కలిసి ఉండడు. మీకు సాధారణంగా ఎక్కడ చెప్పినా లక్ష్మణుడు లేకుండా చెప్పడం చాలా కష్టం. ఆఖరికి భద్రాచలంలో ఉన్న మూర్తి దగ్గర కూడా హనుమ ఉండరేమో కానీ సౌమిత్రియుక్తం భజే లక్ష్మణుడితో కలిసి ఉంటారు. మరి భరతుడికి ప్రేమ లేదా లక్ష్మణుడంత ప్రేమ? చాలా ప్రేమ భరతుడిది. శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడికి కూడా రాముడంటే అపారమైన ప్రేమ. మరి లక్ష్మణుడు పక్కనున్నంతగా భరత శత్రుఘ్నులు పక్కన ఎందుకుండరు? రామాయణంలో ఎప్పుడు చూసినా రామలక్ష్మణులే కలిసి తిరుగుతుంటారు, అరణ్యవాసం అంతా రామలక్ష్మణులే. ఆ తరువాత మీరు ఎక్కడైనా ఫోటో చూస్తే రామలక్ష్మణులు ఉంటారు. భరత శత్రుఘ్నులు అంతటి ప్రేమైకమూర్తులు కారా? లేకపోతే రాముడు దగ్గర చేర్చలేదా? లేకపోతే రాముడికి పక్కన ఉండడం విషయంలో ఏమైనా చిన్న తేడా ఉందా? ఎందుకు మరి భరత శత్రుఘ్నులు పక్కన చేరరు? మహర్షి కూడా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడన్నారు, కానీ భరతుడు పక్కన లేకపోతే రాముడు అన్నం తినడని ఆయన ఏం చెప్పలేదు ఆ శ్లోకం. చివరి నిరూపణం కూడా అలాగే చేశారు, లక్ష్మణుడు ముందెడితేనే రామావతార పరిసమాప్తి. ఎందుకు జరిగింది రామాయణంలో అలా? రామ లక్ష్మణులుగా భరత శత్రుఘ్నులుగా ఈ నలుగురు అన్నదమ్ముల్ని రెండు రెండు జంటలుగా ఎందుకు విడదీసి చూపించారు? శత్రుఘ్నుడు భరతుడితో కలిసి ఉంటాడు, రాముడి పక్కన లక్ష్మణుడు ఎలా ఉంటాడో భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఎలా ఉంటాడు. పోని ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరూ వేరుగా ఉండి, రామలక్ష్మణులు ఇద్దరూ వేరుగా ఉండి, ఈ భరత శత్రుఘ్నులు రామలక్ష్మణుల మీద కచ్చ కట్టుంటారేమో అంటే అలా ఏం ఉండరు. మళ్ళీ భరత శత్రుఘ్నులకి రాముడు అంటే మహాప్రీతి, లక్ష్మణుడికి మహాప్రీతి, భరతుడికి మహాప్రీతి, శత్రుఘ్నుడికి మహాప్రీతి. కానీ రాముడు పక్కన ఉండేవాడు లక్ష్మణుడే, భరత శత్రుఘ్నులు ఉన్నారు. అలా చెప్పడంలో ఏమైనా అది యథాలాపంగా జరిగిన విషయమేనా, లేకపోతే అందులో మీరేమైనా తెలుసుకోవాలి అని మహర్షి అనుకుంటున్నారా? మహర్షి దాన్ని అడ్డుపెట్టి లోకానికి ఏదైనా ఒక సందేశాన్ని కావ్య రూపంలో అందించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేకపోతే అందులో పెద్ద విశేషమేం లేదండి, అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన. అందులో రాముడి పక్కకి వెళ్ళవలసిన వాణ్ణి, భరతుడి పక్కకి వెళ్ళవలసిన వాణ్ణి కన్నది ఒకటే కడుపు. సుమిత్రాగర్భము నుండి ఆవిర్భవించారు ఇద్దరు. ఇటు లక్ష్మణుడు సుమిత్రాగర్భంలోని తెచ్చినవాడే, అటు శత్రుఘ్నుడు సుమిత్రాగర్భంలోంచి వచ్చినవాడే. ఇద్దరూ కలిసి అక్కడ ఉంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉంటారు. మీరు ఇంకొక గమ్మత్తు చూడండి, రామాయణాన్ని మీరు పరిశీలన చేస్తే ఉపదేశాలన్నీ ఎవరికి ఉంటాయి? రాముడికే ఉంటాయి. విశ్వామిత్రుడు ఉపదేశం చేసినా రాముడికే చేస్తాడు. భరత శత్రుఘ్నులకి మంత్రోపదేశాలు చేసినట్టు, ధనుర్విద్య నేర్పినట్టు, ఆ మంత్రాలని భరత శత్రుఘ్నులకి చెప్పినట్టు మీకు రామాయణంలో కనపడదు. రాముడికి చెప్తారు. రాముడు ఎవరికి చెప్తాడు? లక్ష్మణుడికి ఉపదేశం చేస్తాడు. అన్నగారు కాబట్టి వెంటనే లక్ష్మణుడికి ఉపదేశం చేసేస్తాడు. మరి రాముడికి భరత శత్రుఘ్నులు అంటే కూడా ప్రీతి కదా. అప్పుడంటే పోనీ ఏదో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన భరత శత్రుఘ్నులు లేరండి, అందుకని రాముడితో లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టి ఉపదేశం చేశాడు, సరే అంతఃపురానికి తిరిగి వచ్చేసాడు కదా, వచ్చేసిన తర్వాత ఈ విషయం ఉపదేశం చేశాడా? నేర్పాడా అస్త్రశస్త్రాలు? మరి నేర్పలేదే. మరి ఎందుకు భరత శత్రుఘ్నులకి నేర్పరు? రామలక్ష్మణులకి ఎందుకు ఉపదేశాలన్నీ ఉంటాయి రామాయణంలో? దీని వెనక కూడా యాదృచ్ఛికమేనా? దీని వెనక కూడా ఏదైనా గమ్మత్తుందా? లక్ష్మణుడికే రాముడు అన్నీ చెప్పడం వెనక అసలు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిర్దేశకత్వం ఉంటుందా? అసలు ఇందులో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ముగ్గురు రాముణ్ణి అంటిపెట్టుకు తిరుగుతారన్నది సత్యమైతే, రాముణ్ణి లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఎవరు ఎక్కువ ప్రేమించారని నిర్ణయించవలసి వస్తే ఎలా నిర్ణయించాలి? దేన్ని బట్టి నిర్ణయించాలి? ఇవి రామాయణంలో నేను అనుకుంటున్నాను కొద్దిగా పరిశీలనాంశములు అనుకుంటున్నాను. మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఆలోచించవలసినటువంటి విషయం కదండి. ఏమీ లేకుండా ఉట్టినే రామలక్ష్మణుల్ని కలిపించరుగా మహర్షి. ఇప్పుడు నేనంటాను, ఒక విషయాన్ని మీకు నేను ప్రతిపాదన చేస్తాను. రామచంద్రమూర్తి ధర్మము, ఈ విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. ఎందుకంటే మారీచుడంతటి వాడు ఈ విషయాన్ని చెప్పేశాడు. రామో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్య పరాక్రమ, రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇహ వాసవ. రాముడంటే ఆయన ఏదో సప్తధాతువులతో తయారు చేయబడినటువంటి శరీరం అనుకోకురా రావణ. రాముడంటే రాశీభూతమైనటువంటి ధర్మమే, ధర్మమే నడిచి వెళ్ళిపోతోందనుకో దాన్ని రాముడు అని పిలవాలి. ఇప్పుడు నువ్వు రాముడికి ఏదైనా అపకారం చేస్తే ధర్మమునకు అపకారం చేశాడు. ధర్మానికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుపుతుంది. రాముడికి అపకారం చేస్తే ఏమవుతుంది? కత్తి కుడుపుతుంది. కాబట్టి రాముడికి అపకారం ధర్మానికి అపకారం, రాముడిని పొగడడం రాముడిని ఆశ్రయించడం ధర్మాన్ని ఆశ్రయించడం. ధర్మాన్ని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రాముడిని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. మారీచుడు చెప్పింది నిజమేనా? నిజమే. ఎలా నిజం? యుద్ధకాండలో విభీషణుడు ఒక్కడే లంకను వదిలిపెట్టి రాముడి పక్కన చేరాడు. విభీషణుడు ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు. రాముడి పక్కన చేరని వాళ్ళందరూ ఏమైపోయారు? నిహతులైపోయారు. రాముడి పక్కన చేరడం ఎలా రక్షణ? రాముడు ధర్మము కాబట్టి. రాముడే ధర్మము. ఇంకా విషయంలో మీకేం సందేహం లేదు. అలా మీకు ఎన్ని సంఘటనలతోనూ నిరూపించవచ్చు. రాముడే ధర్మము, ధర్మమే రాముడు. అదేమిటండి ఈ వాక్యంలో ఏదో చిన్న తేడా కనపడుతోంది? మీరు నిన్నటి వరకు ఏమన్నారు? రాముడు నరుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు రాముడు కూడా ధర్మమును అనుష్ఠించాడనండి. రాముడే ధర్మం అంటారేంటి? అలా ఎలా కుదురుతుంది? అంటే ధర్మము ఊపిరి అయిపోగా అయిపోగా అడుగు తీసి అడుగు వేస్తే సత్యధర్మములనే అనుష్ఠానము చేయగా ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఇక రాముడే ధర్మమై నిలబడినాడు. ఆ స్థితికి వెళ్ళాడు. ఇది ఎక్కడైనా మీరు చెప్పిన మాట నిరూపింపబడిందా? అలా నిరూపించారా? ఎక్కడైనా నిరూపించారు? ఎక్కడ నిరూపించారు? రామాయణంలో నేను చెప్పే విషయం అదే తరచూ. ఇవన్నీ వాల్మీకి మహర్షి మాట్లాడరు. ఇవన్నీ మీకు ఎక్కడ నేను ఇలా జంటలు పెట్టాను మీరు చూసుకోండి, ఇందులో రహస్యాలు ఉన్నాయి మీరు గమనించుకోండి, అలా ఆయన ఏం చెప్పరు. మధురం మధురాక్షరం అందంగా కథ చెప్పేస్తారు. మీరు ఏరుకుంటూ ఉండాలి వజ్రాల్ని. రామాయణంలో ఒక సర్గ చదివితే మీరు కాసేపు దాని మీద ధ్యానం చేయాలి, లేదా మీరు రామాయణాన్ని ఏ కోణంలోనో కోణంలో చూడడానికి సిద్ధపడాలి. నేను ఇవాళ రామాయణాన్ని ఈ కోణంలో చూస్తాను అని మీరు ఆలోచించారనుకోండి, మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలన చేస్తే అది మీకు ఆ కోణంలోకి తిరిగిపోతుంది రామాయణం అంతా. అది రామాయణానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. అందుకని ఇప్పుడు రాముడు ధర్మము ఎలా అంటే, అయోధ్యకాండలో రాముడికి భరతుడికి పెద్ద సంవాదం జరిగింది. రాజ్యం నువ్వు తీసుకో అంటే రాజ్యం నువ్వు తీసుకో, ఎవడైనా నాకు కావాలి నాకు కావాలని దెబ్బలాడుకుంటారు. రాముడు భరతుడు నాకు కాదు నీకంటే నాకు కాదు నీకని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకోవడం అంటే వాదించుకున్నారు. ఆఖరణ భరతుడు ఒక చిన్న పొరపాటు చేశాడు. రామ, మీరు రాజ్యానికి రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తున్నాను, ఇక్కడే పడుకుంటున్నానని పడుకున్నాడు. ప్రాయోపవేశం చాలా తప్పు మాట. ప్రాయోపవేశం అంటే శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డం. అప్పుడు రాముడు అన్నాడు, నీ నోటంట రాకూడని మాట నువ్వు మాట్లాడేశావు, నువ్వు ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నావు. మన తండ్రి గారు ఏది నిర్ణయించారో దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు నువ్వు ధర్మం చెప్పి నేను మారిపోయి, నేను ధర్మం చెప్పి నువ్వు మారిపోవడానికి ఎవరు మనిద్దరినీ శాసించారో ఆయన లేరు. ఆయన చెప్పాలి మళ్ళీ, రామా నువ్వు రాజ్యానికి వచ్చాయి అని నాన్నగారు అనాలి. అలా అనడానికి ఇప్పుడు నాన్నగారు లేరు. లేనప్పుడు ఇంకొక ఎవరెవరో వచ్చి నేను చెప్తున్నా నువ్వు వచ్చేయంటే నేను ఎలా వచ్చేస్తాను? నేను ఆయన మాటకు వచ్చాను, ఆ మాట పూర్తయితే తప్ప రాను. నువ్వు ఇది తెలుసుకోకుండా నన్ను నిగ్రహించి ప్రాయోపవేశం చేశానంటాయండి, ఇది ఇంకో తప్పు. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక ధార్మికుణ్ణి ముట్టుకో, అదే ప్రాయశ్చిత్తం. ఎవరిని ముట్టుకోవాలి? ధార్మికుడు అంటే, ధార్మికుడు అంటే ధర్మమే, నిరంతర ధర్మోపాసన చేసేవాడు, ధర్మమైనవాడు, ఆయన్ని ముట్టుకో. ఎవరిని ముట్టుకోవాలి? అక్కడ ఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది వేలు ఎవరి వంక చూపించారో తెలుసా అండి? రాముడి వంక చూపించారు. అప్పుడు భరతుడు వెళ్ళి రాముడిని ముట్టుకున్నాడు. ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను రాముడు ధర్మమైనాడు అంటే తప్ప, తప్పు కాదు కదా? ధర్మమును అనుష్ఠించి రాముడే ధర్మమైనాడు. ఇప్పుడు మీకు ధర్మం ఏది అని అనుమానం వచ్చింది ఎక్కడ? ఈ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తే ధర్మం అవుతుంది మీకు అనుమానం వచ్చింది. మీరు ధర్మసింధువో ధర్మశాస్త్రమో మీరు చదవక్కర్లేదు. రాముడు ఏం చేశాడు ఇలాంటప్పుడు అని మీరు చూశారనుకోండి, అదే ధర్మం అంతే. అలా మీరు ఒక శాస్త్రాన్ని ఒక మనిషిగా మార్చేయడం మీరు ఎక్కడన్నా చూశారా కావ్యంలో? అది రామాయణానికి చెల్లింది, రాముడికి చెల్లింది, అన్యులకు చెల్లదది. అది రాముడి యొక్క గొప్పతనం. అయితే రాముడు ధర్మాన్ని దేనికోసం అనుష్ఠానం చేశాడు? ఇది ఒక ప్రశ్న. ధర్మమునందు ప్రీతి చేత అనుష్ఠానం చేశాడా, లేకపోతే ధర్మావలంబనం చేయడం చేత నాకు ఇదిగో ఇలా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని చేశాడా, లేకపోతే ఇదిగో నేను ఇలా ధర్మాన్ని అవలంబిస్తే నాకేదో ఉత్తమగతులు కలుగుతాయని చేశాడా, దేని కొరకు రాముడు ధర్మం చేశాడు? అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది అగ్ని పరీక్ష, యాసిడ్ టెస్ట్ అంటారు. ఇవి అన్ని వేళలా పెట్టడం కుదరదు, ఆ సందర్భం రావాలి, అక్కడ మాత్రమే పాత్ర దొరుకుతుంది మీకు, ఇక మిగిలిన చోట్ల దొరకదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, ఒక యోగి పొంగవుడు ఎవరో ఒక ఆయన్ని పిలిచి, ఏమయ్యా నిన్ను సన్మానం చేద్దాం అనుకుంటున్నాం, సత్కారం చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు ఒక్కసారి వస్తే నీ మెడలో మేమేమో ఆ పెద్ద బంగారు గొలుసు వేసి నీకు ఒక గండపిండేరం వేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అబ్బాయి నాకు ఎందుకండి అవన్నీ, నేను ఈశ్వరుడు కోసం తిరుగుతున్నవన్నీ నాకు అక్కర్లేదని ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన దగ్గరికి పిలిచి, నీకేం తెలుసు నీ దేవుడి గురించి తిరుగుతున్నాను అంటున్నావు, నీకేం తెలుసు ఉపాసన అని లాగి లెంపకై కొట్టాడు. సన్మానం చేస్తానన్నప్పుడు ఎలా ఉన్నాడో లాగి లెంపకాయ కొట్టినప్పుడు అలాగే ఉన్నాడా? మారాడా? మారాడు అనుకోండి ఇంకా ఆయన ఎదగాలి, ఆయన యోగి కాలేదు. ద్వంద్వాతీతుడై ఉన్నాడు అనుకోండి, లెంపకాయ కొట్టినప్పుడు కూడా ఎంత సంతోషం అండి, చాలా సంతోషం, మీకు నేను అలా కనిపించానా, ఆయుష్మాన్ భవ, చాలా సంతోషం, ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమనాలంటే ఆయన యోగి, ఆయన ద్వంద్వములు లేవు, ఆయనకి సన్మానం అప్పుడు అంతే నిందప్పుడు అంతే, రెండు సార్లు అలాగే ఉన్నాడు ఆయన అన్నది. అలా ఉండగలరా? సన్మానం అప్పుడు తేలిగ్గా చెప్పగలరా వద్దులేండి అంటారేమో, లాగి లెంపకాయ కొడితే అదేంటి ఎంత మంచివారండి, పోన్లేండి, ఇది ఈశ్వరుడు నాకు ఈనాడు ఇలా అనుగ్రహించాడు చాలా సంతోషం అని వెళ్ళిపోవడం అంత తేలికని మీరు అనుకుంటున్నారా? అది ప్రిపేర్డ్గా ఏదో అలా అందాను నేను అని అనడం వేరు, అలా అనడమే తన ధర్మంగా అనడం వేరు. ఆ స్థాయికి చేరాడు అనుకోండి ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఆయన్ని మహానుభావుడని అనకుండా మీరు ఉండగలరా? అలా ఉండాలంటే ఒక అగ్ని పరీక్ష ఏర్పడాలి. ఏర్పడింది సుందరకాండలో హనుమతి. మొదట మైనాక పర్వతం వచ్చింది. మైనాక పర్వతం వచ్చినప్పుడు మంచి సంతోషంగా ఉన్నారు, ప్రీతో స్వీకృతమాతి జమ్మంజురే శోపనీయతాం అన్నారు. సొరస వచ్చింది, వెంటనే నేను మింగేస్తానంది, మింగేస్తానని ప్రతి చిన్న బుద్ధి చేసుకుంది, ఇది అంటారు బాబు ఇలాంటివి కూడా వస్తున్నాయి, ఏదో మాకు బంగారం కొండంటే వచ్చింది అనుకున్నారనుకోండి, హనుమ యోగి పొంగవుడని మీరు ఎలా అంటారు? ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, నిన్ను మింగేస్తానన్నప్పుడు కూడా అదే సంతోషం, అంతే ఆనందంతో మాట్లాడుతున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇవేమీ పైకి చెప్పరు ఆయన మహర్షి. చాలా సంతోషంగా మొహం పెట్టి మాట్లాడాడు. ఇప్పుడు మీరు దాన్ని ఆలోచించాలి, అదే మింగేస్తానంటే సంతోషంగా ఉండడం ఏంటే, అంటే యోగిగా హనుమని చూపించుతున్నారు. మీరు గుర్తుపట్టాలి పాత్రలని, పాత్రల వైభవాన్ని రామాయణ కథనమునందు పట్టుకుంటూ ఉండాలి, ఆ నాదాన్ని గ్రహిస్తూ ఉండాలి. లేకుండా మీరు రామాయణాన్ని చదవడం తప్పని నేను ఎప్పుడూ అనను, కేవలం చదవడం కూడా గొప్ప విషయమే. అయినా కోనయాతి పరాంగతి అన్నాదం మీకు అందింది అనుకోండి, ఎందుకు పరగతి చేరారు? ఇది ప్రశ్న. నేనంట హనుమకి వచ్చినట్టు అగ్ని పరీక్ష రాముడికి కూడా ఎప్పుడైనా వచ్చిందా? అలా ధర్మం విషయంలో అలా నిలబడ్డాడా రాముడు? అంటే రాముడు రెండు సార్లు ఆయనకి ఇటువంటి అగ్ని పరీక్షలు వచ్చాయి. ఈ రెండు ఎప్పుడు వచ్చాయి అంటే, ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తన మనస్సుకి తెలిసి ఒక పరీక్ష జరిగింది అనుకోండి, అది ప్రిపేర్డ్నెస్ అంటాం ఇంగ్లీష్లో, అంటే తాను మానసికముగా సిద్ధము కాగలడు, ఇవాళ నేనేదో ఫలానా విషయం గురించి వెళ్తున్నాను ఒకరి దగ్గరికి, నేను వారితో ఎలా మాట్లాడచ్చు అన్న దాని మీద నా మనసులో ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది. నేను అనుకోలేదు, అనుకోకుండా హఠాత్తుగా ఆ వ్యక్తి కనపడి నేను మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడు నాలో ఉన్న నిజమైన కోటేశ్వరరావు అప్పుడు తెలుస్తాడు, బయటపడతాడు. అప్పటి వరకు నటనా కోటేశ్వరరావే మీకు తెలుస్తాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వెళ్ళి మాట్లాడతానో తెలుసు కాబట్టి అలాగే మాట్లాడతాను. అనుకోని సంఘటన వచ్చింది, అప్పుడు కోటేశ్వరరావు ఎలా ప్రవర్తిస్తాడు, ఇప్పుడు నిజం కోటేశ్వరరావు బయటకు వస్తాడు. ఇలా మహర్షి రాముడికి వశిష్ఠుడితో విద్యాభ్యాసం చేయించారు, విశ్వామిత్రుడితో గొప్ప విద్యాబోధ చేయించారు. రాముడు చాలా గొప్పవాడు నిరూపించారు, రాముడు చాలా ధర్మాత్ముడు నిరూపించాల్సి వచ్చింది. ఎంత అందమైన రచన చేస్తారో చూడండి మహర్షి. మీరిప్పుడు రామాయణాన్ని ఈ కోణంలో పరిశీలన చేయండి. దశరథుడు పిలిచి అసలు రాముడు అడగలేదు. ఒకరోజు పిలిచి, నాకు దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, నేను ఇంకెక్కువ కాలం బ్రతకను, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను అని సభ తీర్చి, మా అబ్బాయికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఇవ్వనా అని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం చత్రవృతాననం అన్నారు తబలం. ఇంకా ఇస్తానంటే ఎప్పుడెప్పుడు ఏనుగు మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద రాముడు ఊరేగుతాడా యువరాజు గాని మేము చూస్తుంటే ఇచ్చే రాజ్యం అన్నారు. ఇప్పుడు తెలివితేటలుగా దశరథ మహారాజు అన్నాడు, ఎరా మిమ్మల్ని 60,000 సంవత్సరాలు పాలించాను, మీకేం కష్టం వచ్చిందని రాముడిని యువరాజు చేయమని అడుగుతున్నాడు రాముడు. ఇప్పుడు జవాబు చెప్పాలి కదండి, ఎందుకు అడిగారు, రాజుగారి ప్రీతి కోసమని ఇచ్చేయండి రాముడికి ఇచ్చేయమంటే దశరథుడు సంతోషించే ఫైల్ మీద సంతకం పెడతారని అన్నారా, లేకపోతే మీకేమైనా గుణాలు కనబడ్డాయా రాముడి యందు, ఏది చెప్పండి అన్నారు. అంటే ప్రజలందరూ చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి, మనం విస్తుపోవలసిన మాటలు రాస్తారు మహర్షి. రాముడికి ధర్మమును లక్ష్మిని కలిపి కూర్చోపెట్టడం రాముడికి తెలుసు అన్నారు ప్రజలు. ఇది చాలా గొప్ప మాట, వాళ్ళు మాట్లాడిన అన్ని మాటలలో గొప్ప మాట అది. శ్రియం ధర్మం ఈ రెండిటినీ కలిపి ఉంచగలడు రాముడు. అంటే ఏమిటి ప్రజల ఉద్దేశం, కుర్రాడు రాముడు నూతన యవ్వనంలో ఉన్నాడు, ఆయనకి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం తెలుసు. అంటే అధర్మబద్ధమైన లక్ష్మిని రాముడు తాడు, రాముడు ధర్మాన్ని పట్టుకుంటాడు, లక్ష్మి వచ్చి నిలబడుతుంది. రాముడు అధర్మం చేయడు కాబట్టి లక్ష్మి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే నీ పరిపాలనలో ఎక్కడో ఎప్పుడో నువ్వు అంత అవసరమైతే కొంచెం తప్పటడుగు వెయ్యగలవు దశరథ అనే కదా దాని అర్థం. ఏమండి నేను అలా అంటే, నేను అలా అర్థం చెప్తే మీరు ఎందుకు కాదనాలి? కోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలో ఉన్న గొప్పతనం ఏమిటి అన్నారనుకోండి, కోటేశ్వరరావు గారి అబ్బాయి పరమధర్మాత్ముడు, ధర్మమును లక్ష్మిని కోటేశ్వరరావు అబ్బాయి నిలబెట్టగలడు అన్నారనుకోండి, ఆయన ఏమంటున్నాడు, రే నా వల్ల వచ్చిన లోటు ఏమిటి, రాముడి ఎందున్న గుణం ఏమిటి అంటున్నాడు, రాముడి ఎందు ఈ గుణం ఉందంటున్నారు. అంటే నీ ఎందు ఈ గుణం లేదనే కదా అర్థం. ఎక్కడ లేదు ఎలా చెప్పారండి ప్రజలు ఈ మాట, ఎక్కడ లేదు దశరథుడి ఎందు ఈ గుణం, పరమధర్మాత్ముడు కాబట్టే కదా పాయసాన్ని కూడా అలా పంచాడు రాము, విష్ణుమూర్తి అంతటి వాడు కొడుగ్గా పుట్టాడు. మరి ప్రజలు ఎలా చెప్పారు ఈ తీర్పు, ఇలా ఎందుకన్నారు రాముడి విషయంలో అలా అంటే దశరథుడు వెంటనే, ఎరా అంటే మరి నేను అలా నిలబెట్టలేనా ధర్మాన్ని లక్ష్మిని అని అడగాలి కదా, అడగలేదు. ఎందుకు అడగలేదు, ఆయనకి తెలిసేదో ఉంది తేడా. ఎక్కడుంది తేడా, మీరు పసిగట్టాలి. ఇది ఎలా తండ్రి కన్నా రాముడు గొప్పవాడు, వాల్మీకి రామాయణ వైచిత్రండే, పైకి కనపడినంత తేలిక కాదు. కోనయాపి పరాంగతి, నాదం విన్నవాడు పరగతికి ఎందుకు వెళ్ళాడు. దశరథుడు జీవితంలో అక్కడక్కడ పొరపాట్లు చేశాడు. ఇప్పుడు నేను దశరథుడి జీవితం గురించి విచారణ చేయడానికి సిద్ధంగా లేను, అందుకని అది నా టాపిక్ కాదు, నేను దాని గురించి మాట్లాడటం. ఎప్పుడైనా దశరథ మహారాజు గారి జీవితము మన జీవితముతో సమన్వయము అని మాట్లాడవలసి వస్తే, దశరథుడు ఎలా పొరపాటు పడుతుంటాడు మనము ఎలా పొరపాటు పడుతుంటాం, దశరథుడి యవ్వనం ఎలా ఉంటుంది మన యవ్వనం ఎలా ఉంటుంది, దశరథుడి వృద్ధాప్యం ఎలా ఉంటుంది మన వృద్ధాప్యం ఎలా ఉంటుంది, మనిషి జీవిత గతులు ఎలా ఉంటాయని మాట్లాడవలసి వస్తే అప్పుడు నేను మాట్లాడాలి దశరథ మహారాజు గారి గురించి. ఇప్పుడు కాదు కదా, అలా మళ్ళీ ఎప్పుడైనా భగవంతుడు గ్రహించిన నాడు అలా మాట్లాడతాను. ఇవాళ నేను రాముడి ధర్మం గురించి కదా మాట్లాడుతున్నాను, త్రోవ తప్పిపోతాను మళ్ళీ లేకపోతే. చూడండి, దశరథుడు కైకమ్మ తల్లి యొక్క తండ్రికి ఒక వరం ఇచ్చాడు. ఏమని? కౌసల్యాదేవిని వివాహం చేసుకున్నాను, పిల్లలు పుట్టలేదు. సుమిత్రని వివాహం చేసుకున్నాను, పిల్లలు పుట్టలేదు. కైకమ్మ యవ్వనంలో ఉంది, అనేక శాస్త్రముల యందు కోవిదురాలు, నాకు పిల్లలు ఇమ్మని అడిగాడు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నవాడివి, ఇన్ని శాస్త్రముల యందు ప్రవీణ అయిన నా కుమార్తెని నీకు ఎలా ఇచ్చి వివాహం చేస్తాను? సరే, నువ్వు ఒక మాట ఇస్తే నేను నా పిల్లనిస్తానన్నాడు కేకయ్య రాజు. ఏం కావాలన్నాడు? నా కూతురు వలన బిడ్డలు కలిగితే ఆ బిడ్డడికి నువ్వు పట్టాభిషేకం చేస్తావా అన్నాడు. నీ కూతురు వలన బిడ్డలు కలిగితే ఆ బిడ్డడికి పట్టాభిషేకం చేస్తాను, ఇది ప్రమాణం అన్నాడు.
ఇన్నేళ్ళయింది కౌశల్య వల్ల బిడ్డలు లేరు, ఇన్నేళ్ళయింది సుమిత్ర వల్ల బిడ్డలు లేరు, ఇన్నేళ్ళయింది ఇప్పుడు కైక వల్ల బిడ్డలు పుడతారేంటి?
పుట్టారు పో,
కష్టమేమిటి? ఎలాగో పైన ఇద్దరికి పిల్లలు లేరుగా. కైకి బిడ్డలు పుడితే కైకి పట్టాభిషేకం చేయడానికి కష్టమేమిటి? కాబట్టి చాలా సులువుగా ఒప్పుకున్నాడు. దశరథుడి జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనం ఎలా షార్ట్ కట్లు ఆలోచిస్తాం అలా ఆలోచిస్తుంటాడు ఆయన అప్పుడప్పుడు. ఎక్కడ పప్పులో కాలేశాడు? పుత్రకామేష్టి చేశాక నలుగురు పుట్టారు. పెద్ద ఆయన సుగుణాభిరాముడు. రాశీభూతమైనటువంటి ధర్మం. ఇప్పుడు దశరథుడి మనస్సంతా ఎవరి మీద ఉంది? పెద్ద కొడుకు మీద ఉంది. ఇంత సుగుణాభిరాముడైన రాముణ్ణి ఏ కారణం చేత పట్టాభిషేకం చేయకుండా పక్కన పెట్టను? ఆనాడు నేను మాటిచ్చాను భరతుడికి పట్టాభిషేకం చేస్తానని, తప్పుకోగలడా? ఇప్పుడు సత్యధర్మముల మధ్య గొడవ వచ్చింది. తాను కేకయ్య రాజుకిచ్చిన మాట సత్యం, పెద్ద కొడుక్కి పట్టం కట్టాలి ధర్మం. ఏది పాటించాలి? సత్యానికి నిలబడితే రాముణ్ణి వదలలేడు, రాముణ్ణి కానీ పట్టుకుని పట్టాభిషేకం చేస్తే సత్యం భ్రష్టుడు కాలేడు. వయస్సా అయిపోయింది, కట్టి కుడిపేస్తుంది అసత్యలోపం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచించి సత్యాన్ని ధర్మాన్ని కూడా రెండింటినీ పట్టుకున్నట్టు నటించాడు. ఎలా? నేనక్కడ మాట ఇవ్వడం సత్యం, ప్రజలందరూ రాముడి యువరాజుగా అడుగుతున్నారు పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేయడం ధర్మం. నీ సత్యం వదిలేడు, ధర్మం పట్టుకున్నాడు. వశిష్ఠుణ్ణి ముహూర్తం పెట్టమంటే ఇది అడుగుతాడని వశిష్ఠుణ్ణి ముహూర్తం పెట్టమని అడగలేదు. యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని పక్కనున్నాడు మహర్షి, అడగలేదు. ఎందుకని? వశిష్ఠుడికి తెలుసు మాటిచ్చాడని. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ముహూర్తం పెట్టండి అన్నాడు అనుకోండి, మరి కేకయ్య రాజుకి ఇచ్చిన మాట ఏమిటంటాడు వశిష్ఠుడు? గురువుగారి దగ్గరికి వెళ్ళి సత్యం వదిలేస్తానంటే కమండలంలో నీళ్ళు చేతిలో పోసుకుంటాడు. ఎలా అంటాడు? అందుకని అసలు అడగకపోతే గొడవ వదిలిపోతుంది, నేనే పెట్టేసుకుంటాను ముహూర్తం పంచాంగం చూసి పెట్టేసుకున్నాడు. పెట్టేసుకుని రామా రేపే నీకు పట్టాభిషేకం. ఈ విషయం భరతుడి యొక్క తాతగారికి చెప్పకు, మీ మామగారికి చెప్పకండి. జనక మహారాజు గారు మహాజ్ఞాని, తన అల్లుడికి రాజ్యం రాకపోయినా దశరథుడు ఇచ్చిన మాట నిలబడాలంటాడు, అందుకని మీ మామగారికి చెప్పకు. కేకయ్య రాజుగారికి తెలిస్తే తనకిచ్చిన వరం సంగతి ఏమిటంటాడు, అందుకని భరతుడి తాతగారికి చెప్పడు. నీకు రేపు పట్టాభిషేకం అయిపోతుంది, గప్చిప్గా ఉపవాసం చేసి రేపు పొద్దున్నొచ్చే పట్టాభిషేకం అన్నాడు. సత్యం వదిలేడు, ధర్మం పట్టుకున్నాడు, రాత్రి వెళ్ళి పడుకున్నాడు. కైకమ్మంది, నువ్వు నాకు యుద్ధంలో రెండు వరాలు ఇచ్చావు, అవి తీర్చండి. కైకమ్మేం పట్టుకుంది? సత్యం పట్టుకుంది, రెండు వరాలు సత్యం. ఆవిడ సత్యం పట్టుకుని పెద్దవాడికి రాజ్యం వెళ్లాలన్న ధర్మం వదిలేసింది. ఆవిడ ధర్మం వదిలి సత్యం పట్టుకుంది, ఈయన సత్యం వదిలి ధర్మం పట్టుకున్నాడు. ఆవిడ కోరిక నెరవేరి భరతుడికి పట్టాభిషేకం అవ్వలేదు, ఈయన కోరిక నెరవేరి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవ్వలేదు, ఇద్దరికీ రెండూ జరగలేదు. సత్యాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్నా, ధర్మాన్ని వదిలి సత్యాన్ని పట్టుకున్నా, ఇద్దరూ నెగ్గలేకపోయారు. సత్యధర్మాన్ని రెండింటినీ పట్టుకుంటాడు రామచంద్రమూర్తి, ఇవే రెండు కాళ్ళు, అది రామాయణం కదులుతాయి. అందుకే రాముడు ఎక్కడున్నా విజయుడు. ఇది ఎలా చూపించారు ఈ విషయాన్ని మహర్షి అంటే, మరునాడు ఉదయం రాముడు వెళ్ళాడు, దశరథుడు మాట్లాడలేదు. అసలు రాముణ్ణి చూసి రామా అని రాముణ్ణి చూడగానే పొంగిపోయేవాడు దశరథ మహారాజు గారు. రామాయణంలో వర్ణన చేస్తారు, గవాక్షంలో నిలబడితే దశరథుడు రాముడు గుర్రం మీద వచ్చేస్తుంటే అనుకునేవాట, యవ్వనంలో నేను ఉన్నప్పుడు నేను నడిచి వస్తుంటే నేను ఎలా ఉండేవాణ్ణో, అచ్చు అలాగే ఉన్నాడు చూసావా,
ముద్ర.
యవ్వనంలో నా ఫోటో చూసి నా కొడుకు ఫోటో చూస్తే ఇద్దరం ఒక్కటే, మళ్ళీ నేను యవ్వనంలో వస్తున్నట్టుందనుకుని
పొంగిపోయేవాట దశరథ మహారాజు గారు. అంత ఇష్టం రాముడంటే. అటువంటి రాముడు వస్తే మర్నాడు ఉదయం మాట్లాడలేదు, అసలు ఇలా తలెత్తి చూడలేదు. ఇలా తలదించుకుని నేల వంక చూస్తూ కళ్ళొమ్మట నీళ్లు బొట 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 పడుతుంటే కూర్చున్నాడు.
రాముడు నమస్కరించి కైకమ్మని అడిగాడు, ఎందుకు అలా ఉన్నారు నాన్నగారని. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. పట్టాభిషేకానికి ఏర్పాట్లయిపోయి అందరూ వచ్చేశారు. పట్టాభిషేక సామాగ్రి అక్కడ పెట్టారు, పూజా సామాగ్రి పెట్టినట్టు అంతా సిద్ధంగా పెట్టారు. వశిష్ఠుడు వచ్చేశాడు, ముహూర్తానికి వేళ అయిపోతోంది. దశరథుడు బయటికి రావడేమిటి, దర్శనం చేసుకోవాలని రాజులందరూ బయట నించున్నారు. ఇంకా రాడేమిటి ఇంకా రాడేమిటి అని అడుగుతున్నారు. రామచంద్రమూర్తి లోపలికెళ్లారు. ఆయన స్నానం చేయలేదు, ఏడుస్తున్నాడు. ప్రభు కైకమ్మని అడిగాడు, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. అడిగితే ఆవిడ చల్లగా చెప్పింది, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజినజటాధారీ రామో భవతు తాపస. 14 ఏళ్ళు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలుసా? నారచీర కట్టుకుని వెళ్ళాలి, జటాజూటం కట్టుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ముని ఎలా బ్రతుకుతాడో అలా బ్రతకాలి అరణ్యంలో. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అయిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాట విన్న వెంటనే 2 జరగాలి. 1, రాముడు స్పృహ తప్పి కింద పడిపోవాలి. ఏమిటైతే అనుకోనటువంటి విషయం, రాజ్యమా పోయింది, పైగా 14 ఏళ్ళు అరణ్యవాసమా అని కింద పడిపోవాలి. 2, ఏమనాలి? ఎవడు చెప్పాడు ఇలాగని అనగలి. నేను 2 వరాలు అడిగాను, చిటికేసి ఒరే లక్ష్మణ నాకు అచ్చట రానది కదండి శౌర్యం. ఆయన్ని ఎవరు ఎదుర్కోగలరు రాముణ్ణి? కాబట్టి కైకమ్మ కుట్టుకన్నా కోసేయాలి, దశరథ మహారాజు గారిని నిగ్రహించాలి. ఇప్పుడు రాముడి ముఖం ఏమైనా వివర్ణత పొందిందా? ఇది చాలా ముఖ్యమైన విషయం ధర్మంలో. ఆయన ముఖంలో ఏమైనా మార్పు వచ్చేసి అలా ఉండిపోయామా, ఏమన్నావు మళ్ళీ చెప్పు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏదో కొంచెం తొట్టు పడ్డాడు. రాముడు తొట్టు పడలేదు కదా, ఇన్స్టంటేనియస్ అంటే నేను ఇందాక అన్ననే మనస్సులో అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు మాట్లాడడంలో యథార్థమైన వ్యక్తి బయటికి వచ్చినట్టు ఒక శ్లోకాన్ని చెప్పాడు రాముడు. నహమర్థ పరో దేవి లోకమా వస్తుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. ప్రాణప్రదం ఏమిటో తెలుసా అండి ఆ శ్లోకంలో? తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా రాముడంటే ఎవరనుకున్నావమ్మా? నహమర్థ పరో దేవి, నేను అర్థమును వాంఛించిన వాడను కాను. నాకు డబ్బు కాని, సింహాసనము కాని, రాజ్యము కాని ఇవి నాకు అక్కర్లేదు. నాకు ఏది కావాలో తెలుసా? ధర్మము కావాలి. ధర్మం ఎందుకు కావాలి? కేవలం ధర్మమాస్థితం. రాముడు ధర్మం బాగా చేస్తున్నాడని అందరూ చూసి మెచ్చుకోవడానికి కాదు, అసలు ఆ ధర్మమే నా ప్రాణం, అది తప్ప దాన్ని వదిలేసి మిగిలింది ఏది నాకు అక్కర్లేదు. దానికోసం నేను ఏదైనా వదిలేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించారో లేదో ఇప్పుడు నేను చెప్పిన మాటను మళ్ళీ గమనించండి. ఇంకొకసారి చెప్తున్నాను, దేనికోసమైనా నేను ధర్మాన్ని వదలను, దేన్నైనా వదిలేస్తాను ధర్మం కోసం. కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? ధర్మం కావాలి. ఏది ధర్మం నాకు? చాలా మంది ఒక మాట అంటుంటారు, రాముడు పితృవాక్య పరిపాలకుడు. నేనంటాను కాదు అంటాను. నేను ఆ మాట ఒప్పుకోను. రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటే ఏమిటండి అర్థం? తండ్రి గారు చెప్పినటువంటి మాటని ఆచరించేటటువంటి వాడు. ఇది నిజమైతే అసలు యథార్థంగా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు దశరథుడు నోరు విప్పి నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళని శాసించింది లేదు. దశరథుడు నోరు విప్పి చెప్పింది ఒకటే చెప్పాడు రాముడితో. ఏమని చెప్పాడంటే ఆయన, నాయనా అహం రాఘవ కైకయ్యా వరదాని నమోహిత అయోధ్యాయా త్వమే వాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. నేను ఆ కైకేయికి ఎప్పుడో ఇచ్చినటువంటి వరాల చేత ఇవాళ కట్టబడ్డాను, మోహితుండైపోయాను. రామా నేను నిన్నొక్కటి అడుగుతున్నాను.